16 ఏళ్ల తర్వాత రాజుగారికి బెంగ వచ్చింది. ఎందుకంటే 16 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. అపుత్ర దైవయోగేన జాతాసా వరవన్నిని తాం నిరీక్ష్య తదా భీమః చారు సర్వాంగ శోభిని. రాజుగారు మొదట్లో తట్టుకున్నాడు కానీ భార్య తట్టుకోలేకపోయింది. పెళ్ళయ్యింది, స్వీట్ 16 ఇయర్స్ గడిచాయి, పిల్లలు పుట్టలేదు అని ఏడ్చింది. కారణం ఏమిటో తెలుసా? పిల్లలు పుట్టలేదని వాళ్ళు ఏడవడం కంటే పక్క వాళ్ళ దెప్పుళ్ళు ఎక్కువైపోయాయి. ఏం పాపం చేసిందో, పిల్లలు పుట్టలేదు అని ఒకళ్ళు, గొడ్రాలని కొంతమంది ఇలా రోడ్డుకి వచ్చినట్టు వాగుతూ ఉంటే వాగుళ్ళు తట్టుకోలేకపోయింది. ఏం వాళ్ళ బతుకాళ్ళు బతుకుతుంటే మధ్యలో వాళ్ళకి ఎందుకు చెప్పండి, రోడ్డుకి వచ్చినట్టు. ఇంకా పిల్లలు పుట్టలేదా అండం, పిల్లలు పుట్టకపోతే నువ్వు ఏమైనా చేస్తావు పోని, ఎందుకు ఈ ఆడాలి కొంతమందికి అనకూడదు కానీ, నీ బతుకు నువ్వు బతుకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజుకు ఒకసారి పిల్లలు పుట్టలేదా, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు అంటూ ఉంటే కొంచెం బాధ కలుగుతుంది ఆడవాళ్ళకి. అసలు నన్ను అడిగితే ఈ ప్రపంచంలో అదృష్టవంతుడు ఎవడంటే పిల్లలు లేకపోవడం, ఉండి ఏమి ఉద్ధరించి ఏడిశారు కనుక. ఇప్పుడు 2 మంది ఉన్నారు పిల్లలు, కొంతమందికి మొగుడు పిల్లలు, మళ్ళీ ఏమో దిక్కు మొక్కు లేకుండా ఎక్కడో తోట పడుండవలసిందే కదా. ఈ పిల్లలు ఏమైనా నిజంగా నెత్తి మీద ఎట్టుకు చూస్తారా? ఇవాళ నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడు చూస్తారు, ముసలితనం వచ్చి మంచం మీద పడితే చూడలేక చచ్చిపోతున్నాం చేయలేకని తిట్టుకుంటారు, లేదా డబ్బులుంటే ఎవరి చేతన పెట్టి చేయిస్తారు. అంతే తప్ప ఎవరు ఇవాళ ఎవరికి ఏ చాకరీ చేయరు. ఎవడు బతుకు ఆడు బతకవలసిందే. భగవంతుడు అక్కడే మనల్ని రక్షించేవాడు. ఈ కలియుగంలో ఉద్ధరేదాత్మనాత్మానం, తనను తానే ఉద్ధరించుకోవాలి. మన పిల్లలు ఏదో నెత్తి మీద మొద్దులు పెడతారు అనుకోవడం దండుగా, కొడుకైనా అంతే కూతురైనా అంతే. కాబట్టి మీరేం చేస్తారు ఇక మీదట ఆ బెంగ పెట్టుకోకండి, హాయిగా భగవంతుడు ఏమని ప్రార్థిస్తారు, మేము మంచం మీద పడకుండా సుఖంగా బతికేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు, మా బతుకు మేము బతికేటట్టుగా చూడు, కాలు చెయ్యి ఆడుతూ ఉండగానే హాయిగా శరీరం విడిచిపెట్టేటట్టుగా దేవా దీవించు అని రోజు ఆ భగవంతుడిని ప్రార్థించండి. ఎంత విసుగొచ్చేస్తుందనండి కలియుగంలో అనకూడదు కానీ, చాలా చోట్ల ఎక్కడ చూసినా ఇదే కంప్లైంట్, మా పిల్లలు చూడడం లేదో అనడం, అనాథాశ్రమంలో జాయిన్ అవుదాం అనుకుని కొంతమంది అనుకుంటున్నారు. అందువల్ల ఏదో ఎవడో ఉద్ధరిస్తాడు పిల్లలు లేరనే బెంక పెట్టుకోకండి. మీకు పిల్లలు లేకపోతే నన్ను దత్తత తీసేసుకోండి ఆయన అంటే, ఈ మధ్యన ఒక ఆవిడ వచ్చి మిమ్మల్ని దత్తత తీసుకుంటే నాకే లాభమంటే నాకే చిల్లిగా అవ్వలేదండి అంది ఆవిడ. కాస్త చిల్లిగా ఉన్నవాళ్ళు కూడా దత్తత తీసుకోండి, లేని వాళ్ళు ఎలాగో దత్తత తీసుకుంటే ఉపయోగం ఉంది కనుక. పాపం ఈవిడికంటే ఈవిడ చుట్టుపక్కల వాళ్ళ దెప్పుళ్ళ వల్ల ఈవిడికి బాధ ఎక్కువైపోయింది. ఒక రోజున భర్త దగ్గరికి వచ్చింది, ఏమండి ఏ జన్మలో ఏ పాపం చేశానో, రుణానుబంధం లేదేమో, పిల్లలు పుట్టడం లేదు, పిల్లలు పుట్టడం లేదని అందరూ తిప్పుతున్నారు, పిల్లలు పుట్టినటువంటి స్త్రీ మొహం చూడకూడదని ఆ మధ్యన ఒక ఆవిడ తిప్పింది, రాణిగారినైనా నాకే దెప్పుళ్ళు తప్పట్లేదు, ఇంకా తక్కిన వాళ్ళ సంగతి ఏమిటి, దీనికి ఏదో ఒక మార్గం చూడండి సంతాన ప్రాప్తికి అన్నది. అప్పుడైనా ఈ రాజ్యం విడిచిపెట్టి అడుగు పోదాం ఎందుకు వచ్చింది, తపస్సు చేసుకుందాం అన్నట్ట. సర్వం రాజ్యం పరిత్యజ్య గంతవ్యం వనముత్తమం, ఈ రాజ్యం అంతా విడిచి అడవికి పోదాం, ఎవడో ఒకడికి రాజ్యం అంటగట్టేద్దాం. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో వా సుఖమేవచ వృధామే జననీ జన్మ పితాగేహం ధనం కులం. పుత్రులు లేనివాడికి సద్గతులు ఉండవంటారు, స్వర్గం ఉండదంటారు. నా తల్లి జన్మ నా జన్మ వ్యర్థం, మా తండ్రి నాకు ఇచ్చిన ఇల్లు రాజ్యం ధనం అన్నీ వ్యర్థం, కాబట్టి మనిద్దరం అడవికి పోదాం అనగా మంత్రులు అన్నారు, మహారాజా ఏమిటండి పిల్లలు లేకపోతే అడవికి పోవడం ఏంటండి, అనేక మార్గాలు ఉన్నాయి పిల్లలు లేకపోతే. దత్తత తీసుకున్నవాడు సొంత కొడుకుతో సమానం, లేదా ప్రేమతో మన చేత పెంచబడినవాడు మన సంతానమే. ఇలాంటి వాళ్ళలో ఎవరో ఒకరిని మన పుత్రులుగా స్వీకరిద్దాం అనగా, లేదయ్యా నాకు అలాంటి సంతానం మీద కూడా వ్యామోహం లేదు, ఓ పని చేద్దాం అని. మంత్రి పేరు సుమంతుడు. ఆ సుమంతుడిని పిలిచి, కొద్ది రోజులు నువ్వు నా బదులుగా ఈ రాజ్యాన్ని పరిపాలన చేయి, నేను తీర్థయాత్రలకు వెళతాను, ఎక్కడో ఏ మహానుభావుడు దొరకపోడు. తీర్థయాత్రలు తిరుగుతుంటే ఏ పద్మాకర్ గారు లాంటి వాడు కాశీలోనో బదిలీలోనో తగులుతాడు. అలాంటి వాడి ద్వారా మంత్రోపదేశం పొందుతాను, పరమాత్మను ఉపాసిస్తాను, సత్సంతానాన్ని పొందుతాను, పొంది తిరిగి వస్తాను. ఈలోపు ఈ రాజ్యం సంపూర్ణముగా నువ్వే భరించు, నా బదులుగా ప్రజల్ని పరిపాలన చెయ్యి. ప్రజలకి ఏ కష్టం రాకూడదు సుమా, ఎక్కడ ఎవరికి కష్టం రాకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకో అని మంత్రికి రాజ్యాన్ని అప్పగించాడు. అయితే ఆ మంత్రి కంత్రి కాదంటే మంచివాడి. మహారాజా, మీరు వచ్చేదాకా మీ బదులుగా రాజ్యపాలన చేస్తాను, రామచంద్రుడికి భరతుడు ఎలాగో అలా నేను పరిపాలన చేస్తాను. ఆయన అనలేదులేండి నేను అంటున్నాను ఈ మాట, ఎందుకంటే ఈ కథ జరిగే నాటికి రాముడు ఇంకా జన్మించలేదు, రాముడి కంటే ముందు కథ. అయినా వ్యవహారంలో బాబోటి వాడు ఉపమానం చెప్పేటప్పుడు రాముడి బదులుగా భరతుడి పాలన చేసినట్టే చెబుతాం. అది మా మాట కానీ ఇది పురాణ వాక్ కాదు. ఈ పురాణ కథ, ఈ భీముడి కథ కృతయుగం నాటిది, అప్పటికింకా రామచంద్రుడు అవతరించలేదు. అందుకని నీ బదులుగా నేను పాదుకా పాలన చేస్తాను, శ్రద్ధగా రాజ్యపాలన చేస్తాను. మహారాజా వెళ్ళిరా అనగానే రాజుగారు సంతోషించి మంత్రికి బాధ్యతలు అప్పగించి మంచి మహానుభావులైన పండితులు విప్రుల్ని పిలిపించాడు. దత్వా దానాని బహుశో బ్రాహ్మణేభ్యో యయో పురాత్. బ్రాహ్మణులకి లెక్కలేనన్ని దానాలు చేశాడు, సువర్ణ దానం చేశాడు, వస్త్రదానం చేశాడు, భూదానం అన్ని దానాల్లోకి గొప్పదట. అందుకని భూదానం మహారాజు కాబట్టి లెక్క లేకుండా చేశాడు. కారణం ఏమిటి? అన్నదానం గొప్పదని కొందరన్నారు, జలదానం గొప్పదని కొందరన్నారు, ఇప్పుడు మీరు భూదానం గొప్పదంటున్నారు. ఏమిటంటే అన్నము జలము భూమిలోంచి వస్తాయి కాబట్టి భూమికి మించింది లేదన్నారు. నేనల్లా, సాక్షాత్తు విష్ణుమూర్తి వామనావతారంలో అన్నాడు, క్షితిదానమిచ్చున తడును అతికాంక్ష పరిగ్రహించున తడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖలోకమున క్రీడసలు కుదురెలమిన్. భూదానం చేసినవాడు, భూదానం పుచ్చుకున్నవాడు ఇద్దరూ పాపం నుంచి విముక్తులై 100 దివ్య సంవత్సరములు ఇంద్రలోకంలో సుఖంగా ఉంటారటండి. మీకు అర్థమైందో లేదో కానీ చప్పట్టు కొట్టట్లేదంటే మీకు పోసే వెలుగుండదు, లేదా తన్మయత్వంతో ఉండిపోయేనే ఉండిపోయి ఉండాలి, లేదా ఇక్కడికి వచ్చే ముందు పొద్దున పెట్టిన ప్రసాదం భారీగా కడుపులో ఉండి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిందంటే సారం అర్థమైందా? సాధారణంగా దానం ఇచ్చిన వాడికే పుణ్యం వస్తుంది. బంగారం దానం చేశాడు ఎవడన్నా? దానం చేసిన వాడు మాత్రమే స్వర్గానికి వెడతాడు. అన్నదానం చేశాడు, దానం చేసిన వాడే స్వర్గానికి వెడతాడు. జలదానం ఉంది, మంచినీళ్ళు దానం చేసిన వాడే స్వర్గలోకానికి వెడతాడు. కానీ భూదానం అలా కదట, దానం ఇచ్చినవాడికి ఎంత పుణ్యమో పుచ్చుకున్నవాడికి కూడా అంతే పుణ్యం వస్తుంది. అందుకని క్షితిదానమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించునతడును. మళ్ళీ ఇక్కడ ఒక లాజిక్ పెట్టారు. పాప సత్యనారాయణ గారు వచ్చారు, గురువుగారు 10 గజాలు దానం చేస్తున్నానన్నారు. ఆయన ఇవ్వగానే ఇంత చేసి 10 గజాలేనా, నేను ఏదో 100 గజాలు అనుకున్నాను అని ఏడవకుండా సంతోషంతో పుచ్చుకోవాలట. అలా పుచ్చుకున్నవాడు కూడా పుణ్యం పొందుతాడు. దానం ఇచ్చేవాడికి ఎలాగో పుణ్యం వస్తుంది, దాంతోపాటు పుచ్చుకున్నవాడు కూడా సంతోషంతో సేకరించాలి. అందుకే ఎవరన్నా భూదానం చేస్తే వద్దనకూడదండి, వద్దంటే కూడా పాపం. ఎక్కడన్నా స్థలం కొనుక్కోండి గురుగారు సలహా ఇస్తే నాకు ఎక్కడ స్థలం వద్దండి అంటే అది కూడా పాపంట. అలాగేనండి, మీరు ఇచ్చిన ప్రకారం కొనుక్కుంటా ఉండి అనాలట. ఇలా భూమి దానం చేసేవాడు ఎలా పుణ్యం పొందుతాడో దానిని ప్రేమతో సేకరించేవాడు కూడా పాపం నుంచి విముక్తి పొందుతాడు. ఇద్దరూ కూడా పాప విముక్తులు అవుతారు. అందుకని పద్యం మళ్ళీ జాగ్రత్తగా వినండి, క్షితిదానమిచ్చు అతడును అతికాంక్ష పరిగ్రహించున అతడును, దాన్ని ఎంతో కోరికతో శ్రద్ధతో పుచ్చుకున్నవాడు, ఈ ఇద్దరు కూడా దురితచ్యుతులై పాపము నుంచి విముక్తులవుతారు. ఇద్దరికీ పాపాలు పోతాయి. 100 దివ్య సంవత్సరములు అంటే మాటలు కాదు, అసలు మొత్తం కల్పాంతం వరకు ఉండిపోతాడనమాట ఎక్కడ, స్వర్గలోకంలో. ఇక్కడ స్వర్గం అంటే ఇంద్రుడి లోకం అని కాదు. పూర్వకాలంలో స్వర్గాన్ని ముక్తికి మారు మార్గంగా చెబుతారు. అందుకని ఇక్కడ శతమఖలోకమున అంటే బ్రహ్మలోకం కానీ లేక వైకుంఠంలో పరమసుఖం పొందుతారని వామనావతారంలో విష్ణువు చెప్పాడు. అప్పుడు ఏమవుతోంది? దానం చేయటం వల్ల నీ పాపం అవతలవాడు పుచ్చుకుని వాడు నరకానికి వెడితే ఆ దానం నీకు ఎక్కువ ఆనందం కలిగించదుగా. కానీ ఇక్కడ అలా కాదు, దానమిచ్చిన నీతో పాటు దానం పుచ్చుకున్నవాడు కూడా పాప విముక్తుడయి ఉత్తమ లోకాన్ని గడుతున్నాడు కనుక ఈ పుణ్యం వల్ల ఇచ్చిన ఆయన ఇంకా ఎక్కువ కాలం వైకుంఠాది లోకాల్లో ఉండిపోతాడు. అందుకని ఈ ప్రపంచంలో భూదానానికి సాటి మరొకటి లేదు బొమ్మన్నారు. గోచర్మ మాత్రం భూమి దానం చేస్తే కూడా గోలోకానికి ఎడతట. ఒక ఆవు చర్మం ఎంత ఉంటుంది అంత భూమి దానం. ఆవు చర్మం ఎంత ఉంటుందండి, మహా అయితే ఎంత ఉంటుంది చర్మం విడదీశాక, అందులో ఒక భాగం కొంత చర్మం తీసి నేల మీద పరిస్తే ఎంతో ఆ మాత్రం భూమి దానం చేస్తే గోలోకంలో కృష్ణుడి దగ్గరికి ఎడతారట. అటువంటిది ఎక్కువ భూమి దానం చేసే కొద్దీ వాడికి మహాశక్తి కలుగుతుంది, పరమ పుణ్యం వస్తుంది, ఉత్తమోత్తమ లోకాలకి పోతాడు. అందుకని పూర్వకాలంలో ఏ దానము భూదానాన్ని పోలదు అన్నారు. ఎందుకంటే నువ్వు దానం ఇచ్చేటటువంటి వస్తువులన్నీ భూమిలోంచే పుడుతున్నాయి. బంగారం భూమిలోంచి వస్తుంది, వెండి భూమిలోంచి వస్తుంది, ఈ చెట్లు భూమిలోంచి వస్తున్నాయి, నీరు భూమిలోనే ఉంది, అన్నం భూమిలోంచి వస్తుంది. ఎందుకని భూమి అంటూ ఉంటేనే కదా వరి పంట వేస్తాం, అప్పుడు ఆ వరి పంట కోస్తే వరి ధాన్యం బయటకు వస్తుంది. ఇవాళ నువ్వు తినే అన్నం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? భూమి. భూమి లేకపోతే ఈ పంట ఎక్కడి నుంచి పండిస్తావు? వరి ఎలా పండిస్తావు? గోధుమలు ఎలా పండిస్తావు? కందులు ఎక్కడి నుంచి పండిస్తావు? మినప్పప్పు ఎక్కడ పండిస్తావు? ఏ పప్పు అయినా ఉప్పు అయినా ఈ పళ్ళైనా ఏమొచ్చినా భూమిలోంచి రావలసిందే. భూమి అంటూ ఉంటేనే మామిడి తోట, భూమి అంటూ ఉంటేనే వరి ధాన్యం, భూమి అంటూ ఉంటేనే కందులు ఇంకో రాబందులు, సమస్తం భూగర్భంలోంచి వస్తున్నాయి. అందుకే భూమికి వసుమతి అని పేరు. అందువల్ల భూదానములకు సాటి ఏ దానము రాదన్నారు. అటువంటి దానములు ఆ మహానుభావుడు చేసుకున్నట్టండి. చేసుకుని భార్యతో కలిసి అలా తిరిగాడు, చాలా యాత్రలు చేశాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి మనశ్శాంతి లభించలేదు. చివరికి ఒక రోజున సింహ, నకుల, సర్ప, బిడాల, మూషికాదులు, గజాదులు కలసిమెలసి ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన ఒక అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఏనుగు, సింహం పక్కపక్కన కూర్చున్నాయట. హౌ డు యు డూ అని పలుకుతున్నాయట ఒకదాంతో ఒకటి. నిజానికి ఏనుగు కనపడితే సింహం ఏం చేస్తుంది, కుంభస్థలం మీదకి వెళ్ళి ఒక్క దెబ్బ పటక్కన కొట్టి కుంభస్థలం చీల్చి చెండాడుతుంది. కానీ గజాదయ సింహాశ్చ నకులాహ సర్పాహ బిడాలారహ మూషికాదయ. నకులము అంటే ముంగిస. ముంగిస పక్కన పాము కూర్చుని రెండు కబుర్లు చెప్పుకుంటున్నాయట. ముంగి అంటే పాము అని రెండు కబుర్లు చెప్పుకుంటున్నాయట. మన ఇద్దరం కలిసి చక్క భోంచేద్దామా అనుకుంటున్నాయి. పాము ముంగిస ఎదురైతే ముంగిస వెళ్ళి ఆ పాముని అలా పట్టుకుని చీల్చి చెండాడు అవతల పారేస్తుంది. ఇంకా బిడాలం పిల్లి పక్కన ఎలక, ఎలక పిల్లి కూడా షేకింగ్ లెగ్స్ అనుకుంటున్నాయి అన్నమాట. దిక్కుమంది కలియుగలం మూడు బిడ్డలకే పడిదావదు. ఆ అత్త కొడలేదో చెప్పక్కర్లా. అత్తవా పెంట మీద చెత్తవా అనగానే నీ మొహం మీద మొత్తనా అంటుంది ఆవిడ. ఏమిటో మాయిదారు కూడా ఎంతమందికైనా నేను చూస్తానండి, ఏమొస్తుంది ఈ అత్తా కోడలు అనే శబ్దాల్లో అప్పటిదాకా బాగుంటారు. ఎక్కడో మీలాంటి మంచివాడిని పక్కనట్టండి. కానీ ఏ రకంగా చూడండి, అత్తా కోడళ్ళు అనేసరికి తగాద పడిపోతారు, మామా అల్లుళ్ళు అనేసరికి తగాద పడిపోతారు. కర్మయోగం కొన్ని చోట్ల మాత్రం దానికి వ్యతిరేకంగా కలిసి ఉంటారు. అలాగే ఇక్కడ మాత్రం ఎలుక పిల్లి కలిసాయంటే మాత్రం కొట్టుకు చచ్చిపోతాయి. పిల్లికి ఎలక ఆహారం, ఎంత రుచో తెలుసా ఎలక్కి పిల్లంటే. పిల్లంటే ఎలక్కిని, పిల్లి ఎలకని తినేటప్పుడు అనుకుంటుంది అనమాట. మనం చూడండి మంచి నేతిలో వేయించినటువంటి జీడిపప్పు తిన్నట్టుగా, మైసూరు బజ్జీ తిన్నట్లుగా, ఎక్కువ కారం వేయని ఉప్మా తిన్నట్టుగా, టమాటా బాత్ తిన్నట్టుగా ఎలక కనపడిందా పిల్లి దాన్ని పట్టుకుని కొరుక్కు తినేస్తుంది అనమాట. ఓసారి అడిగాను నేను పిల్లిని, పిల్లి పిల్లి ఎలకను కొరుక్కు తింటున్నప్పుడు నీకు ఎలా ఉంటుందంటే క్యారెట్ దుంపలు మీరు తింటారు అలాగే ఉంటుందంటే కర 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 అని మీరు క్యారెట్ నవ్వులేట్టు నవ్వులేస్తాను. నేను బీట్రూట్ తిన్నట్టు తింటానండి, పలావు తిన్నట్టు తింటానండి, హల్వా తిన్నట్టుగా తింటానండి, సేమ్యా ఉప్మా తిన్నట్టుగా తింటానండి అని చెప్పింది నాకు దాని లాంగ్వేజ్లో. నేను పిల్లలతో కూడా అప్పుడప్పుడు మాట్లాడానులేండి, అవి మీకు అర్థం కాదు, వాటి లాంగ్వేజెస్ వాటికి ఉంటాయి, అప్పుడప్పుడు తెలుస్తాయి. అలాగే పావు కప్పని తినేస్తుంది, తిన్నప్పుడు ఆ కప్ప నీకు ఎలా ఉందంటే ఎలా ఉందని ఏం చెప్పగలనండి. నెయ్యి వేసుకుని ఇడ్లీని కారప్పొడిలో చట్నీలో నంచుకు తింటే ఏమి టేస్ట్గా ఉంటుందో ఈ కప్పను తింటే పావునైన నాకు అలా ఉంటుందండి. వాటి రుచి వాటిది మరి. అలాగే పందులను అడగండి, ఆ పక్కన డ్రైనేజీలో పడి ఒక పవిత్ర పదార్థం తింటాయి. ఆ పదార్థం ఎలా ఉందంటే జంతికలు వీరు తింటే ఎలా ఉంటుందో మాకు ఎలా ఉంటుందంటే. ఈ జాతి వైరం పుట్టుకతో వస్తుందట. కానీ ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు వీళ్ళు అడవిలో. అక్కడ ఏనుగు, సింహం, ఎలుక, పిల్లి, ముంగిస, పాము ఇలా అన్నీ కలిసి ఉన్నాయి. ఎవరో ఒక మహానుభావుడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. అందుకనే ఈ పరస్పర విరుద్ధ జంతువులు కలిసి మెలసి ఉన్నాయి. మాట వరసకు కూడా తగాదపడడం లేదు. అహో, ఎవరి ఈ మహానుభావుడు ఇక్కడ ఆశ్రమం కట్టుకుని తపస్సు చేస్తున్న పుణ్యాత్ముడు ఎవడై ఉంటాడు అనుకున్నారట ఈ రాజుగారు. రాజు, రాజుగారి భార్య చారుహాసిని ఇద్దరు కూడా ఆ ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వచ్చి చూస్తే ఒక చక్కని కుటీరం ఉంది అక్కడ. ఆ కుటీరం దేంతో నిర్మించారు? గడ్డిలో ఒక ప్రత్యేకమైన గడ్డి ఒకటి ఉన్నది, జమ్ము గడ్డి అంటారు దాన్ని. ఆ జమ్ము గడ్డితో తయారు చేయబడిన ఆశ్రమం అది. ఆశ్రమానికి బయట చిన్న మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు ముందు మేడికర్రతో తయారు చేయబడిన కూర్మాసనం ఒకటి ఉన్నది. కర్రలో మేడికర్ర ఉంటుంది కదా, జమ్మి, రావి, మర్రి, మేడి, జువ్వి, ఇవన్నీ మంచి చెట్లు. అందులో మేడి కర్రతో తయారు చేసినటువంటి, చెక్కతో తయారు చేసిన ఒక ఆసనం ఉందన్నమాట మామిడి చెట్టు ముందు. ఆ మామిడి చెట్టు దగ్గర ఉన్న ఆసనం కూడా మేడి కర్రతో తయారు చేయబడిన ఆసనం. అది కూర్మాసనం. తాబేలు ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారంలో ఉన్న ఆసనం అన్నమాట. ఈ మధ్యనే నాకు మా వంశీధర్ పరమశిష్యుడు అచ్చం కూర్మాసనం తయారు చేసి ఒక ఆసనం ఇచ్చాడు. చాలా మంచి ఆసనం. ఆ ఆసనం మీద కూర్చుని జపం చేస్తే తొందరగా అనుకున్న పనులు అవుతాయి. మనకు మంచి స్థలం రావాలి. ఈ స్థలం 10 మంచి కార్యక్రమాలకు ఉపయోగపడాలనుకుంటే స్థలం వచ్చిందంటే ఆ మేడాసనం మీద కూర్చుని జపం చేసిన ప్రభావమే. అందుకని మీ అందరూ కూడా ఏం చేస్తారు, కూర్మాసనం తయారు చేయించుకోండి ఏదో కర్రతో, దాని మీద కూర్చుని మా గురువుగారు తలపెట్టిన పనులు తొందరగా అయిపోవాలి, ఫ్లోరింగ్ అయిపోవాలి, మేము అక్కడ కూర్చొని హాయిగా షెడ్ లాంటి దాని మీద కూర్చొని జపాలు చేసుకోవాలి, పురాణం వినాలి, అన్ని పనులు బాగుండాలి అని కోరుకోండి. అంతేగాని మా సొంత ఇల్లు రావాలని కోరుకోకండి. అది ఎలా కోరుకోండి, దాంతోపాటు 10 మందికి ఉపయోగపడే మంచి పనులు కూడా అవ్వాలని కోరుకోండి. కూరమాసనం మీద కూర్చుని జపం చేస్తే అనుకున్న పనులు తొందరగా అవుతాయి. కనుక పూర్వకాలంలో ఋషులు కూరమాసనం మీద కూర్చుని జపం చేసేవారు. కూరమ అంటే తాబేలు, కూర్మాసనం అంటే తాబేలు ఆకారంలో ఉన్న ఆసనం. అంతేగాని మీరు అనుకున్న కుర్మా కాదు. మళ్ళీ కుర్మాసనం అనుకుని ఇంట్లోకి వెళ్ళి పూరి దాంట్లోకి చేసిన కూరను కుర్మ అంటారట, అని తినేయకండి. తాబేటి ఆకారంలో ఉన్న ఆసనం అన్నమాట. అది కూడా మేడి చెక్కతో తయారు చేయబడితే ఇంకా స్పెషల్ అన్నమాట. అటువంటి ఆసనం మీద కూర్చుని ఒక ఆయన జపం చేస్తున్నాడు. ఇప్పటికి మీకు విషయం పూర్తి అర్థమైందా? జమ్ముతో తయారు చేయబడిన ఆశ్రమం ఉన్నది అడవులు. ఆశ్రమానికి ఎదురుగుండా మరీ పెద్దది చిన్నది కానీ ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు మొదట్లో మేడికర్రతో తయారు చేయబడిన కూరమాసనం మీద కూర్చుని జపం చేసుకుంటున్నాడు ఒక ఆయన. మహా తేజస్శాలి. ఆయనే సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్ర మహర్షి. ఆయన మాత్రం గుర్తుపట్టలేడా ఈ రాజుగారు. దదర్శతుస్తత్ర మునిం విశ్వామిత్రం కూర్మకుశాసనే శిష్యై పరివృతం శాంతం వేదాధ్యయన తత్పరై. విశ్వామిత్ర మహర్షిని చూశాడు. ఇందాక చెప్పానుగా, కూర్మాసనం చేసుకుని దాని మీద ఉట్టి ఆసనం మీద కూర్చోకుండా దర్భలు కూడా వేసుకున్నట్టండు. అయి సాధారణంగా ఆసనం ఉన్నప్పుడు ఆసనం మీద డైరెక్ట్గా కూర్చోం. చూడండి ఇప్పుడు కింద ఏముంది ఇక్కడ దర్భ. ఇది ఒక నియమం. అలా దర్భలు కూడా వేసుకుంటే ఇంకొంచెం బాగా పనిచేస్తుంది. అందుకని అడుగునేమో కూర్మాకారంలో నాశనం పైన దర్భం వేసుకుని కుశలు వేసుకుని కూర్చుని జపం చేసుకుంటున్నాడు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు చుట్టూ తా శిష్యులు ఉన్నారు. మహానుభావులైన శిష్యులు కౌశికుడు, కాలకౌశికుడు, చండకౌశికుడు, నక్షత్రకుడు, ఇలాంటి శిష్యులు చాలామంది ఉన్నారు విశ్వామిత్రుడికి. అందులో నక్షత్రకుడి గురించి మీకు తెలియదే ఉంది. నక్షత్రకుడు హరిశ్చంద్రుడికి వెంట వెళ్ళి అప్పు వసూలు చేశాడు కదా. అందుకని ఎవడన్నా వెనకాతలు డబ్బు కోసం వెంటబడితే నక్షత్రకుడు అంటారన్నమాట. ఇక్కడ ఒక నక్షత్రకుడు ఉన్నాడు. స్థలాలకి ఇక్కడ ఎవరన్నా కొనాలనుకుంటే ఆ నక్షత్రకుడు 5 రూపాయలు చెప్తాడు అనమాట యజమాని మెప్పు కోసం. అలాంటి నక్షత్రకులు చాలామంది ఉంటారు. బాబో డబ్బు 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 అని వసూలు చేసి గురువుగారికి అంటగట్టేవాడిని నక్షత్రకులు అంటారు. కొన్ని సందర్భాల్లో నక్షత్రకులు లాంటి వాళ్ళు ఉండాలి. ఇలాంటి శిష్యులందరూ ఆయన చుట్టూ ఉన్నారు. గురువుగారేమో మెల్లిగా మౌనంగా జపం చేస్తూ ఉంటే పక్కవాళ్ళు వేదం చదువుకుంటున్నారు. జపం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండొచ్చు కదా, అలా ఉండరు. ఉంటే గురువుగారికి పరీక్ష ఉండదు. అందుకని వాళ్ళేమో వేదం చదువుకుంటున్నారు, అధ్యయనం చేస్తున్నారు. గురువుగారు అవేమీ చెవిలోకి రాకుండా జపం చేస్తూనే ఉన్నాడు. పక్కనేమిటా మాట్లాడు, జపం డిస్టర్బ్ అయిపోతుంది అని గురువుగారు అంటే గురువుగారికి నిష్ఠాగరిష్ఠుడు ఏమిటి? గురువుగారి చెవిలో ఏం పడకూడదు. అలా ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ అనుకోగలిగిన వాడు అదృష్టవంతుడు. విశ్వామిత్రుడు పరమనిష్టాగరిష్ఠుడు గనక పక్కన శిష్యులు వేదం చదువుకుంటున్నా ఏం పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్నాడు. జపంతన్ నాభివాదయేత్ అని నారద పురాణం చెబుతోంది. అదే ఇక్కడ కూడా వ్యాసుడు చెప్పాడు. జపం చేస్తున్నవాడికి నమస్కారం చేయకూడదండి. జపం చేస్తున్నవాడి దగ్గరికి వెళ్ళి జపం చేసుకుంటున్నారా నమస్కారం గురువుగారు అనకూడదు. అప్పుడు మౌనంగా నిలబడాలట. ఆయన జపం ఆపి కళ్ళు తెరిచాకే నమస్కరించాలి. గుడిలో ఇప్పుడు నేను అమ్మవారికి ఎదురుకుండా కూర్చుని జపం చేసుకుంటున్నాను, అప్పుడు మీరు నాకు దండం పెట్టకూడదండి. కాసేపు ఆగాలి. ఓ పక్కన అభిషేకం చేస్తూ ఉంటే సాష్టాంగం పడిపోకూడదు. కొన్ని నియమాలు పాటించాలి. అదేంటో కొంతమంది బోలినది ఖాళీ ఉంటుందా అప్పుడు ప్రదక్షిణ చేయరు. గురువుగారు ప్రదక్షిణ చేస్తుంటే నవగ్రహాలకు పోటీగా వచ్చి అప్పుడు పడతారు. పాపం మా శిష్యుడితో చెబుతూ ఉంటారు, బాబు నువ్వు నా కూడా ఉండి కాస్త ప్రదక్షిణ చేసి లెక్క పెట్టరా బాబు, మీ ఒకళ్ళో ఇద్దరు కూడా ఉండండి, ఈ జనాలు వెంటబడి నా కాళ్ళ మీద పడతాడని చెబితే వినిపించుకోరన్నమాట. పొద్దున్నది సాయంకాలం దాకా అంత ఖాళీగా ఉంటుంది కదా, ఉత్తప్పుడు చేసుకోవచ్చు కదా ప్రదక్షిణ, పోటీ అనమాట. గురువుగారు వచ్చినప్పుడే చెయ్యాలి. రెండు కారణాలు అవి ఉంటాయి. అక్కడ గురువుగారు దృష్టిలో పడాలి, ఓ వీడు ప్రదక్షిణ చేస్తున్నారన్నమాట అని గురువుగారు 10 మందిలో ప్రశంసించడం కోసం అప్పుడు పడతారన్నమాట. అలా చేయకుండా కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోండి. అలాగే దూరం నుంచి వస్తారు కొంతమంది, అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మనం కూడా ఉన్నవాళ్ళం, గురువుగారు ప్రదక్షిణ చేసేదాకా దూరంగా అక్కడే కూర్చుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత చేసుకుందాం. కాస్త ముందో వెనకో చేసుకుందాం. ఆయన వెనకంతలో పడ్డందుకు అటు అవునా. ఇలాంటివి చేయరు కొంతమంది. అందువల్ల ఎప్పుడూ కూడా కొన్ని నియమాలు పాటించాలట. జపం చేసుకుంటున్న వాడికి, డొక్కుంటున్న వాడికి, ప్రదక్షిణ చేస్తున్న వాడికి, పురాణం చెబుతున్న వాడికి నమస్కరించకూడదు. ఇప్పుడు నేను పురాణం చెబుతున్నప్పుడు మీరు వచ్చినా మాట్లాడకుండా కూర్చుని అయిపోయాక నమస్కరించాలి. మధ్యలో వచ్చి గురువుగారు అంటే పురాణం చెబుతారా దండం అనకూడదు, డిస్టర్బ్ అయిపోదు. తర్వాత ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి కొంచెం బుర్ర తక్కువే. గురువుల దగ్గరకు వచ్చి కులాసాగా ఉన్నారా బాగున్నారా అనకూడదు. బాగున్నారా అండి మీరు? నేను బాగుండకుండా ఎలా ఉంటానండి? నేను బాగున్నారు కాబట్టి పురాణం చెబుతాను. బాగున్నారా కులాసాగా ఉన్నారా అనే ప్రశ్న సాటి మిత్రులను అడగాలి, బంధువులను అడగాలి. ఎట్టి పరిస్థితుల్లో గురువుగారిని కులాసాగా ఉన్నారా అని అడగకూడదు. విష్ణుమూర్తి దగ్గరికి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి బాగున్నావా అని అడుగుతాను నేను. ఆయన జగద్గురుడు కృష్ణుడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ద్వారక కృష్ణ బాగున్నావా, కరోనా రాలేదు కదా అని అడుగుతారు ఎవడన్నా. అలా అడిగితే వాడిని పిచ్చాడు అంటారా లేకపోతే భక్తుడు అంటారా? గురువులు, ఋషులు, పౌరాణికులు, తపస్సులు, భగవత్ స్వరూపులు అలాంటి వాళ్ళ దగ్గర నమస్కారమే తప్ప కులాసాగా ఉన్నారనే పదం వాడకూడదు. ఇది ఈ మీద గుర్తుపెట్టుకోండి. ఈ కులాసాగా ఉన్నారా బాగున్నారని ఎవరిని అడగాలి? సత్యనారాయణ గారు, జయకుమార్ గారిని, జయకుమార్ గారు సత్యనారాయణ గారిని అడగాలి. సుధాకర్నేమో ఇంకో పద్మాకర్ గారు ఆ పక్కన ఉన్నాయన, ఆయనేమో ఈయన అడగాలి. ఒకళ్ళొకళ్ళు బాగున్నారా అని అడగాలన్నమాట. పెద్దల దగ్గర అలా అడగకూడదు. గురువుల దగ్గర ఎప్పుడూ ఆ ప్రశ్న అడగకూడదు. గురుదేవా నమస్కారం అంతే. నా అదృష్టం బాగుండి నేను గణపతి సచ్చిదానంద స్వామి వారితో ముఖాముఖి మాట్లాడగలుగుతున్నాను. ఆయన ఫోన్ చేసి ఏమండి స్వామీజీ బాగున్నారా అని అడిగితే అసలు ఇంతకంటే పిచ్చాడు వాడనే ఉంటాడు. ఒకసారి ఆలోచించండి మీరు. ప్రపంచ పిచ్చ సంఘానికి అధ్యక్షుడు అంటారు వాడిని. ఈ రోజు నుంచి అదృష్టం పెట్టుకోండి. ఏమంటే సారథి గారు, ఇక మీదట మనం పెద్దల దగ్గరకు వచ్చినప్పుడు కేవలం నమస్కారము తప్ప కులాసాగా ఉన్నారా అని మహాత్ములను అడగకూడదు. ఇవన్నీ నియమాలు. ఈ నియమాలు పాటించకపోతే కూడా అవి పాపాల్లోకే లెక్కొస్తాయి. ఈ పాపముల వల్లే కంఠ సంబంధమైన రోగాలు వస్తాయట. గొంతుకు రోగాలు, పుళ్ళు పడడం, లేకపోతే మాట స్ఫుటంగా రాకపోవడం, గొడుగుతున్నట్టుండడం ఎందుకు వస్తుంది? చక్కగా మాట్లాడంటారా అంటే బైక్ దగ్గరికి వచ్చి మేడం అందరికీ తెలుసా అని చచ్చి చెడు ఎందుకు గొడుగుతున్నట్టు వస్తుందంటే వాక్ ఎందుకు పడిపోతుందంటే ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడకపోవటం వల్ల సరస్వతీదేవి ఆగ్రహించిందన్నమాట మనం మీద. అప్పుడు మన మాటలో స్పష్టత పోతుంది, తడువు కూడా వస్తుంది, అస్పష్టత వస్తుంది. ఇవన్నీ మనం చేసిన పాపాలే. ఇవి గుర్తుపెట్టుకోండి. అందుకనే విశ్వామిత్రుడు జపం చేసుకుంటూ ఉంటే భార్యాసమేతంగా ఈ భీముడు నిలబడి ఉన్నాడు అక్కడ. కొంతసేపటికి విశ్వామిత్రుడు జపం చాలించి కళ్ళు తెరిచాడు. రాజును చూడగానే చెయ్యెత్తి ఆశీర్వదించాడు. అప్పుడు సాష్టాంగపడ్డాడు రాజుగారు. ప్రణిపత్య మహాత్మానం కృతాంజలి పుట ఉభౌ పునఃపునః నమస్కారాన్ పాదౌ ధృత్వా ప్రచక్రతుః. వెంటనే నేల మీద పడి ఒక కర్ర పడినట్టుగా పడిపోయి దండ ప్రణామం చేశాడు. దండం అంటే కర్ర. ఈ కర్ర ఇలా పారేయండి, అలా పడిపోతుంది. అలా కర్ర పడ్డట్టుగా గురువుల దగ్గర పడిపోతే దానికి దండ ప్రణామం అని పేరు. 8 అవయవాలతో నమస్కరిస్తే సాష్టాంగ దండ ప్రణామము. అలా గురువు దగ్గర పడ్డం అదృష్టం అట. అలా పడ్డాడు. భార్యాసమేతంగా 2 చేతులు ఇలా నెత్తి మీద పెట్టి జోడించి నమస్కరించాడు. ఒకసారి కాదు, పునఃపునః పదే పదే మాటి మాటికి నమస్కరించాడు. కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. సాధారణంగా కాళ్ళు పట్టుకోకూడదు, కానీ వాళ్ళు గురువుగారు పట్టుకోవచ్చు అన్నారులేండి, అందుకని గురువుగారి పాదాలు పట్టుకున్నాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు పరమతపోనిధి మహాత్ముడు, రాముడికి కూడా గురువు అయ్యాడు కదండి ఆయన మాటల, అటువంటి మహాత్ముడు వాళ్ళిద్దరికీ ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు. రాజా, నీవు గుణవంతుడివి, కీర్తి పొందినవాడివి, భార్యతో రాజ్యం విడిచి అడవుల పాలయ్యావేమిటి అన్నట్టు ఏమి ఎరగనట్టుగా, అన్నీ ఎరిగి కూడా ఏమి ఎరగనట్టు అడగడమే గొప్పవాడు గొప్పతనం. ఎందుకు వచ్చావు? నీ మనస్సులో ఏదైనా కోరిక ఉన్నదా, లేదా పాపం ఏదైనా ఉంటే పోగొట్టుకోవడానికి వచ్చావా? 2 ప్రశ్నలు వేశాడు. కిమర్థం ఆగత, కుతః ఆగత, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు? పాపనాశార్థం యతిష్యే, పాపాలు పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చావా అని కూడా అడిగాడు. అనగానే, మహాత్మా అన్నీ నీకు తెలుసు, అయినా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. కుండిన నగరాధీశ్వరుని నేను, ఆ విషయం నీకు తెలుసు. భీముడు అంటారు నన్ను, ఈమె చారుహాసిని, నా ఏకైక ధర్మపత్ని. అన్ని సుఖాలు మాకున్నాయి, ధనం, కీర్తి, ఆనందం, మంచి పరివారం, మిత్రులు, మంత్రులు అందరూ అనుకూలంగానే ఉంటారు నాకు. అన్ని సుఖాలు ఉన్నాయి, పిల్లలు లేక ఏడుస్తే ఇక్కడికి వచ్చాను. నీ అనుగ్రహం ఉంటే సంతానం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. దయతో సత్పుత్ర సంతానం నాకు ప్రసాదించు. పుత్రుడు పుట్టడానికి ఏదైనా ఒక మంత్రం ఇస్తే జపం చేసుకుంటాను, లేదా నీ అనుగ్రహంతో నాకు సంతానం ప్రసాదించినా పర్వాలేదు. కొట్టినా చంపినా నీ పాదాలు విడిచిపెట్టం మేము, మాకు నువ్వే దిక్కు. కొంతమంది ఉంటారు, గురుదేవా నువ్వే దిక్కు అంటారు, బయటికి వెళ్ళాక మేము ఇలాగే అనుకుంటున్నాం అంటారు, పైగా గురువుకే బుద్ధులు చెబుతారు. కానీ మేము అలాంటి వాళ్ళం కాదు. నువ్వు ఏది చేస్తే అదే మాకు వరం, నువ్వు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. తినకూడనిది తినమన్నా తింటాం, తాగకూడనిది తాగమన్నా తాగుతాం. నువ్వు కోరితే నా భార్యను కూడా నీకు సమర్పిస్తాను, నువ్వు ఏది అడిగితే అదే అనగా, అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడు. నీకు సంతానం కలగకపోవడానికి నీ పూర్వజన్మ కర్మమే కారణం. కులధర్మాస్త్వయా త్యక్తాః శ్రీ మదాంధేన దుర్మతి. నీ పూర్వజన్మలో ఐశ్వర్యమదంతో నీ ఉపాసన విడిచిపెట్టావు. నీ పూర్వజన్మలో మీ కుటుంబం అంతా విఘ్నేశ్వరుణ్ణి పూజించే వంశంలో వాళ్ళు మీరు. మీ కులదేవుడు విఘ్నేశ్వరుడు, నీవు కూడా వంశ పరంపరంగా పూజిస్తున్న విఘ్నేశ్వరుణ్ణి పూజించక అహంకారంతో డబ్బుందని విడిచిపెట్టేశావు. అప్పటికి మీ తండ్రి, మీ మామగారు చెప్పారు నీకు నీ పూర్వజన్మలో, ఒరే నాయన, ఇటు మామగారి వంశంలోనూ ఇటు తండ్రి వంశంలోనూ కూడా గణపతి మనకి ఆరాధ్య దేవత, కులదేవత, ఆయన విడిచిపెట్టద్దు అంటే వినిపించుకోకుండా అహంకారంతో విడిచిపెట్టావు. ఏనతే కులదేవత్వం సంప్రాప్తో అసౌ గజాననః భణే దత్తే మహావీర శృణు సాధనమాదితః. మీ పూర్వజన్మలో మీ అందరికీ కులదేవత గణపతి. ఆ గణపతిని పూజించక గణేశ్వరుడి చతుర్థి వచ్చినప్పుడు ఆ గణపతిని పూజించకపోతే కొంపే ఒలుగుతుంది అని పూజ చేయలేదు. ఇలాంటి కథలు 2 ఉన్నాయండి. కాళికా పురాణంలో ఒక మహారాజు గారు అమ్మవారిని కనకదుర్గాదేవిని పూజించడం, దాంతో సర్వనాశనం అయిపోయాడు. ఆయన పెళ్ళం ఎలుగుబంటి అయిపోయింది, కొడుకు నాశనం అయ్యాడు. అదే కనకదుర్గ పూజా మహిమని పాతకాలంలో సినిమా తీసే సినిమా కోసం కొంత కల్పితాలు ఉంటాయి, కానీ అసలు కథంతా కాళికా పురాణంలోది. మీకు ఈసారి వీలుంటి ఇంటికెళ్ళి కనకదుర్గ పూజా మహిమ చూడండి, అందులో మిక్కిలి నేను రాజుగా వేస్తాడు. ఇలాగే అమ్మవారి పూజ ఏమిటి, ఇంట్లో కూర్చొని వేణ వాయించుకుందాం అన్నాడు, అయిపోయింది వాళ్ళ పని. అలాగే ఈ పురాణంలో కూడా ఈ రాజుగారు అలాగే దెబ్బతిన్నాడు. రాజుగారు ఆ జన్మలో ఒకనొక జన్మలో రాజ్యానికి వచ్చాక దురదృష్టవశాత్తు గణపతి నవరాత్రుల్లో ఆయన పూజించలేదు, ప్రసాదం తినలేదు, మాట వరసకు కూడా పూజ చేయలేదు, దండం పెట్టలేదు. ఆ పాపం వల్ల ఈ దరిద్రం పట్టుకున్నది. ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతున్నాను మీరు, ఇప్పుడు నువ్వు పుట్టిన పవిత్ర వంశం ఉందే విదర్భరాజు గారి వంశం, ఈ వంశంలో సప్తమ పురుషుడు అంటే 7 తరాల క్రితం ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి వల్లభుడు అని పేరు. మీ వంశంలో పుట్టిన ఒక ఆయన గురించి చెబుతున్నాను, ఆయన కథ వింటే నీవు ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో నీకు తెలుస్తుంది. మళ్ళీ బయట కథ కూడా కాదు, మీ వంశం కథే. ఇప్పుడు నువ్వు విదర్భరాజు గారివి, మీ విదర్భ వంశం కౌండిన్య వంశంలో నీకు 7 తరాల క్రితం వల్లభుడు అని ఒక రాజు ఉండేవాడు, ఆయన వంశంలో వాడు మీరు. ఆయన చాలా గొప్పవాడు, సంపదలు ఉన్నవాడు, రూపవాన్ ధన సంపన్న వల్లభో నామ సప్తమ, మంచి సౌందర్యం కలిగిన వాడు, మహాసుందరుడు, సంపన్నుడు, వల్లభుడు అని పేరు ఆయనకి. ఆయనకి లేక లేక ఒక్క కొడుకు పుట్టాడు. పుట్టి పుట్టగానే వాడికి ముక్కు వంకరగా ఉందని కనిపెట్టాట. ఈ కుర్రాడికి ముక్కు వంకరగా ఉన్నట్టుంది అనుకుంటే చూస్తే ఆ కుర్రాడికి బాల్యంలో పుట్టుకతోటి ముక్కిలా పక్కకు వంకరపోయి ఉంది. ఓరి నాయనో, ఇది పుట్టుకతో వచ్చిన లక్షణమా, తరా సెట్ అవుతుందా అని ఆ ముక్కుని దాన్ని ఏమంటారు ఈ మంత్రసానులు అటు ఇటు కదిపి చూశారట. కానీ ఆ ముక్కలో వంకరగానే ఉంది వాడికి. మంత్రసానులు ఏంటంటే అవయవాలు చూస్తారండి, అవి కొన్ని అవయవాలు పుట్టుకలో వంగిపోయి ఉంటాయి, కొంచెం నొక్కితే సెట్ అవుతాయి. కొంతమందికి తల వంకరగా ఉంటుంది, కానీ మెత్తగా ఉన్నప్పుడు తల నొక్కితే మళ్ళీ సెట్ అవుతుంది అన్నమాట. అందుకని మంత్రసానులు 11 రోజుల పాటు వీడి అవయవాలు ఏమేమి ఉన్నాయో లోపాలు చూసి నొక్కడం మొదలెట్టారు. నొక్కినా ముక్కు వంకర పోలేదు, ముక్కేనా చెవులు కూడా వంకరగా ఉన్నాయి, కళ్ళు కూడా మెల్లకళ్ళు. ఇక చూడండి, వాడి శరీరం నుంచి దుర్వాసన వచ్చేది పుట్టినప్పటి నుంచి. కొంతమందికి పుట్టుకతో శరీరం భరే దరిద్రవాసన వస్తుంది, కొంతమందికి చెమట వాసన ఎక్కువ ఉంటాయి. ఎంత స్నానం చేయండి వాడి శరీరం నుంచి చాలా దుర్వాసన వస్తూనే ఉంటుంది. ఎన్ని సెంట్లు కొట్టినా ఇక వాడు బతుకంతే. బహుశా హనుమానం పూర్వజన్మలో ఏ పందిగా ఉన్నట్టుగా వాడు ఎవరో చంపేసి ఉంటారు, ఆయువు తెరకుండా మళ్ళీ జన్మలో మానవుడిగా పుట్టుంటాడు. వాడి శరీరం నుంచి ఒకటే దుర్గంధం అన్నమాట. వీడికి అవయవాలు చాలా లోపాలు ఉన్నాయి. అతి దుర్గంధవత్ పూయశ్రావవాన్ కుబ్జయేవచ, వాడి శరీరం నుంచి చెమట వచ్చేది, దుర్గంధం వచ్చేది, మలమూత్రాలు అత్యంత దుర్వాసనగా ఉండేవి, నోట్లోంచి వచ్చే చొంగ అయితే ఇక మరీ చెప్పక్కర్లా. ఇవి సరిపోక వాడు ఎదిగే కొద్దీ పొట్టిగా కనబడ్డాట. కుబ్జుడు, కుబ్జుడు అంటే ఏంటంటే గూని ఉండి పొట్టిగా ఉంటే వాళ్ళు కుబ్జ అంటారు. వీపు గూని, శరీరం వంగి ఉంది, చేతులు వంగి ఉండేవి, పరమ నికృష్టపాకారంతో పుట్టాడు. ఇవి సరిపోవు. మోకహ బధిరయేవచ, మోగాడైపోయాడు, మాటలు రాలేదు, చెవిటాడు కూడా అయ్యాడు. చెవుడు వల్లే మోగవాడు అవుతాడు అంటే, చెవుడు వస్తే ఏమవుతుందంటే చిన్నప్పుడే వినపడవు కదా మాటలు, అందువల్ల వాడు మాట్లాడలేదు. అందుకనే ముందు డెఫ్ అండ్ డంబ్ అన్నారు. చెవిటి వల్ల మూగతనం వస్తుంది, క్రమక్రమంగా అర్థమైపోయింది. వీడికి చెవుడు, దానివల్ల మోగాడయ్యాడు, కళ్ళు మెల్ల, ముక్కు వంకర, చెవులు వంకర, చేతులు వంకర, గూని, ఇక ఎన్ని అష్టావక్రులు అనమాట. ఒక్కొక్కలో చెప్పాలండి, ఏం దురదృష్టం అండి. అది చూచి వాళ్ళమ్మ కమల చాలా ఏడ్చింది. రాజుగారి పేరు వల్లభుడు, భార్య పేరు కమల. ఆవిడ పరమ దుఃఖించిందిట. ఏమండి ఇలాంటి కొడుకు పుట్టడం కంటే పుట్టకపోతే బాగుంటుంది, చిచ్చి ఈ కొడుకు నేను చూడలేకపోతున్నాను, ఆ వాసన తట్టుకోలేకపోతున్నాను, మా ఇద్దరు కూడా 3 ఏళ్ళు వచ్చేసరికి వీడు చాలా వికృతంగా ఉన్నాడు, అన్ని అవలక్షణాలు వీడికి ఉన్నాయి, వీడికి మాట వచ్చేటట్లేదు అని ఏడ్చింది. ఎంతకంటే వాడు నేను చస్తే సుఖం, మరణం మే విధాత్రాకిం నాశ్యవా క్రియతే అధునా. పిల్లలు పుట్టకపోవడం ఒక లాభం, పిల్లలు పుట్టి ఇలాంటి వాళ్ళు ఉంటే అప్పుడు వాడు నేను కూడా చావడం మరొక లాభం. చిచ్చిచ్చి వీడిని చంపి సోదరుల భార్యండి నేను కూడా చస్తాను అది అంటే ఎంత విసిగిపోయిందో ఆలోచించండి. సాధారణంగా పిల్లలు ఎలా ఉన్నా తల్లులు తట్టుకుంటారు, వాడికి సుఖం లేదు మనకి సుఖం లేదు ఎందుకు ఈ కొడుకు అంది. ఈ విధంగా పదే పదే ఏడుస్తూ ఉంటే ఆయన అన్నాడు, ఎందుకే కంగారు పడతావు, ఏమో మన అదృష్టం బాగుంటే పెరిగే కొద్దీ భగవంతుడి అనుగ్రహంలో బాగుపడతాడేమో మాట వస్తుందేమో, ఇప్పుడు ఇంకా మూడేళ్లేగా, మూడేళ్ల తర్వాత ముక్కు వంకర కన్ను వంకర కాలు వంకర అన్నీ పోతాయేమో చెవుడు పోతుందేమో అప్పుడు చక్కగా మాట్లాడతాడేమో అన్నట. మీ మొహం అండి మూడేళ్ళు వచ్చాక ఇంకేమిటండి అంది ఆవిడ. అదిగో నా మొహం అంటాడు వాడి మొహానికే బాగానే ఉంటుంది అన్నాడు. సరే భర్త గారు అలా అన్నాడు కదా అని తట్టుకుని వాడిని బాగు చేయడానికి ఎన్ని చేయాలో అన్ని చేసింది, వైద్యుల్ని పిలిపించింది, మందులు వేయించింది, ఎన్ని చేసినా అంతకంతకీ వాడి గూని పెరిగిపోయింది, కన్నొంకర ముక్కొంకర పెరిగి చెవుడు మూకతనం పోలేదు. ఇప్పుడు రాజుగారికి మండిపోయింది, ఇదేమిటి ఈ దరిద్రుడికి ఎన్ని సేవలు చేసినా ఎన్ని మందులు వేసినా ఎన్ని జపాలు చేయించినా వీడిలో మార్పు రావటం లేదు అనుకుని మంచి జపాలు చేసే పురోహితుల్ని పిలిపించాడు, వైద్యుల్ని పిలిపించాడు, మహామంత్రవేత్తల్ని పిలిపించాడు, గురువుల్ని తపస్సుల్ని పిలిపించాడు. మీరందరూ ప్రయత్నం చేసి వీడు బాగు చేయండి, వైద్యులారా మీరు వైద్యంతో బాగు చేయండి, మంత్రవేత్తలారా మంత్రజపంతో వీడి పాపం పోగొట్టండి, పురోహితులారా మీరు కూడా వాడి గ్రహ నక్షత్ర దోషాలు పోవడానికి జపాలు చేయండి, సద్గురువులారా పురాణాదులో పారాయణం చేసి వాడి ఆరోగ్యం బాగు చేయండి అన్నాడు. వాళ్ళందరికీ లెక్కలేనంత డబ్బిచ్చాడు. బ్రాహ్మణులు సాధువులు జ్యోతిష్కులు వేద పండితులు వీడి కోసం చెయ్యనిదంటూ లేదటండి. ఇక్కడ రాశారు, బ్రాహ్మణాన్ సాధువున్ దైవజ్ఞాన్ వేదనిష్ఠితాన్. బ్రాహ్మణులు వచ్చారు జపాలు చేశారు, సాధువులు వచ్చారు తమ తపశ్శక్తి ధారపోశారు దానాలు పుచ్చుకున్నారు, దైవజ్ఞులు అంటే జ్యోతిష్కులు వచ్చారు జాతకం లెక్కించారు మా వల్ల కాదన్నారు, వేద పండితులు వేద పారాయణ చేశారు వాళ్ళు మా వల్ల కాదన్నారు. ఇంకా ఆయన చెయ్యని పనట్టు లేదు, రాజుగారు కాబట్టి ఇన్ని పనులు చేశాడు మాదిరివాడిని చేస్తాడు. ఇంకా ఆయనకి విసుకొచ్చేసింది. 12 ఏళ్ళు నిండిన తర్వాత ఇంతకంటే ఈ దరిద్రుని వదిలించుకోవడం మంచిది అనుకున్నట్ట, కోపం తట్టుకోలేక ఇంత పూర్వం వాళ్ళ ఆవిడ చిన్నప్పుడు చంపేద్దామంది, నేను చస్తాను వాడిని చంపుదామంది, కానీ అప్పుడు ఈయన వద్దన్నాడు. ఈవిడ 12 ఏళ్ళు వచ్చేసరికి ఈయనకు వచ్చింది తిక్క. అసలు తిక్కలో కూడా క్రోధమూర్ఛిత కోపంతో ఒళ్ళు పోయి తెలియకుండా అయిపోయాడు అనమాట. ఇక్కడ మూర్ఛితుడు అంటే స్పృహ పడిపోయాడు కాదు, కోపంతో ఒళ్ళు తెలియలేదు. ఒక్కోసారి కోపం వస్తే మనం మర్చిపోతాం, అందుకే కొంతమంది అంటారు కోపం వస్తే నేను మనిషిని కాదంటాడు. నిజంగా నేను కోపం వస్తే మనిషి ఎలా అవుతాడు, కోపం ఎంత పిచ్చి పనిని చేయిస్తుంది. క్రోధమ తపముంజరచును క్రోధమాణిమాదులైన గుణముల బాపున్ క్రోధమ సకలంబునకున్ బాధియగున్ క్రోధిగా తపస్సుకి సన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులు నాశనం చేస్తుంది, సర్వనాశనానికి మూల కారణం కోపం. అందుకే క్రోధమ సకలంబునకున్ బాధియగున్, కోపం అన్నింటినీ పాడు చేస్తుంది. కోపం వచ్చినప్పుడు ఎంతో ఇష్టమైన జీవితాన్ని అంతం చేసుకుంటారు, ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు, క్షణికోద్రేకం, ఏదో కోపం వచ్చేస్తుంది, ఆ కోపంలో విషం తాగేయడం, అగ్నిలో దూకేయడం. భద్రాచలంలోనండి ఒక మంచి కుర్రాడు ఉండేవాడు, మేము 1996లో అంటే 25 ఏళ్ల క్రితం, అప్పటికి కేవలం ఒక్క 1 ఏడాది పాప మా శ్రీకరి, ఆ బులిపాపం తీసుకుని అక్కడ భద్రాచలంలో భాగవత సప్తాహం చేశాం. అప్పట్లో ఏలూరులో సౌభాగ్యరావు గారు ఒక ఆయన ఉండేవారు, ఆయన తర్వాత అప్పారావు గారు త్రిలోక అప్పారావు గారు, ఇంకొక ఆయన కూడా ఉండేవారు భీష్మాచార్యుడు అనేవాడు ఆయన, ఆయన పేరు మర్చిపోయాం కానీ ఆయన చాలా నల్లగా ఉండేవారు. ఆయన వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాను అప్పట్లో. అక్కడ మాకు టిఫిన్లు పెట్టే కుర్రాడు ఉండేవాడు, మంచి కుర్రాడు అండి పాపం, మంచి పురోహితుడు, అంతటి చూస్తే ముచ్చటగా ఉండేదన్నమాట పాపం. సప్తాహంలో చాలా సేవ చేశాడు, అవధానంలో కూడా సప్తాహం అయ్యాక అవధానం చేశాను సేవ చేశాడు. ఏమొచ్చిందో తెలియదు, కోపం వచ్చేసి కిరసాలు పోసుకుని అంటించేసుకున్నాడు, చచ్చిపోలేదు. ఇప్పుడు పాప అతను చూస్తే భయంకరంగా అయిపోయాడు, 25 ఏళ్ల క్రితం నిగనిగలాడిపోయే కుర్రాడు, పెళ్లి కాని కుర్రాడు, ఇప్పుడు పెళ్ళయిందో లేదో తెలియదు కానీ ఆ మనిషిని చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డ రూపం వస్తుందా, అందుకే పిచ్చి వేషాలు అయిపోయి చడికోత్రేకంలో ఓ దొరికింది కదా అని కిరసాయి కోసం అడ్డించుకుంటే చావు లేదు బతుకు లేదు, వికృతాకరుడు అయిపోయాడు, ముఖం అంతా పాడైపోయి అదొరకంగా అయిపోయి. అంతకంటే చచ్చిపోతే సుఖం ఉండదు. ఈ కిరసాయిలు కోసుకున్నవాడు కాలి పూర్తిగా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వాడి ముఖం వాడికే విరక్తి కలుగుతుంది. ఇప్పుడు మేము పెడితే ముఖం చూపించలేడు. అలాగే కొంతమంది చడికోత్రే కొంత విషం తాగుతారు, ఆ తర్వాత బతికితే కడుపు అంత మంట పోదు, ఆ దరిద్రం పోవాలంటే అంత తేలిక కాదు. ఏ చెట్టు మించో కిందకు దూకు చచ్చిపోతాం అనుకుంటే కాలు విరిగితే కుంటుకుంటూ యావజ్జీవితం బతకాలి. చావు బతుకు కాకుండా అధ్వాన స్థితిలో పెడతాం. అందుకని క్రోధం క్షణికోద్రేకంలో పొందకూడదు. కోపం వల్ల ఆత్మహత్య చేసుకుంటారు లేదా చంపేస్తారు, ఏ పనైనా చేస్తారు. అందువల్ల మానవుడి పతనానికి మూల కారణం కోపం. ఎట్టి పరిస్థితుల్లో కోపం అందుకే తెచ్చుకోకూడదు. నేను అందుకే చాలామంది చేత భక్తుల చేత ఒట్టేసుకుంటాను, కోపం పొందకండి, మేము ఆత్మహత్య చేసుకుంటాం అనకండి, ఇవన్నీ మహాపాపాలు. దీనివల్ల ఈ జన్మ నరకం, రాబోయే జన్మలన్నీ నరక జన్మలే. ఇంకా రాబోయే జన్మల్లో వాళ్ళు పొందే బాధలు అన్నీ నీకు అవు. ఇప్పుడు సుఖం లేదు, అప్పుడు సుఖం లేదు. కాబట్టి ఏం చేస్తారు మీరు ఈరోజు నుంచి చెప్పండి, మేము కోపం పొందాం ఆత్మహత్య చేసుకోం అన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు గట్టిగా, గట్టిగా కొట్టాలి, చెయ్యత్తి కొట్టండి, ఆవిడ కొట్టట్లేదు, గట్టి కొట్టట్లేదు, వినపడి ఉండదు నా మాట. అందుకని అందరూ గట్టి కొట్టాలి. ఎందుకో తెలిసిన క్రోధము అనేక దుష్కార్యాలకు మూల కారణం అవుతుంది కనుక. ఏమంటే ఎందుకే మిమ్మల్ని కొట్టమనంటే మీ అందరి మీద నాకున్న అభిమానం వల్ల మీరు 10 కాలాలు బాగుండాలని కొట్టమని తప్ప నా కోసం కాదు. కాబట్టి భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు అనుగ్రహించగాక. ఈయన కూడా కోపంతో ఒళ్ళు తెలియని వాడు అయిపోయాడు పాప. వెంటనే ఉన్నాడు పెళ్ళాన్ని పిలిచి, దిక్కుమాలిందనా, నువ్వు ఏ ముహూర్తంలో నాకు పెళ్ళామయ్యావు, ఈ దరిద్రుని కంటావా, పో నా రాజ్యం విడిచి. గచ్చమే భవనాద్రాజ్ఞి కమలే పుత్ర సంయుత నేమం పుత్రం నచత్వాహం ద్రష్టుం శక్తయతఃపరం. నీ కొడుకు తీసుకుని నా రాజ్యం వదిలి ఎక్కడికైనా పో, గెట్ అవుట్ ఫ్రమ్ మై రాజ్యం అన్నాడు. వీడు నా కొడుకు కాదు, నువ్వు నా పెళ్ళాను కాదు. ఈ దిక్కుమాలాడు కొడుకు ఏమిటి, ఇన్ని అవయవాలు లోపాలతో రకరకాల పాపాలతో పుట్టిన ఈ కొడుకు కొడుకు కాదు, పో పోతా పోపావా అని మెడబొట్టు కంటేశాడు. ఇది ఇంకో తప్పు. పాప ఆవిడ ఏడ్చి, చిన్నప్పుడే వీడిని చంపేద్దామంటే ఏమో అప్పుడు వద్దన్నావు, ఇప్పుడు పెద్దయ్యాక వీడిని చూస్తూ చూస్తూ నేనెలా వదులుతాను, తల్లిని మాతృహృదయం నాది అని నెత్తి నోరు పుట్టుకుని వాడిని తీసుకుని నగరం విడిచి అడవికి పోయింది. అంటే ఎంత బాధ కలిగిందో రాజుకు కూడా అనిపిస్తుంది అన్నమాట. 12 ఏళ్ళు వాడిని బాగు చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆయన ఇంకా సహనం కోల్పోయాడన్నమాట. పాపం పెళ్ళాన్ని పొమ్మరు కానీ ఓ బ్యాగ్ వెనకాతలు వేసేసుకుని తగిలించేసుకుని ఈ కుర్రాన్ని వేసుకుని అడవికి పోయింది పాపం. రుదతి శోక సంవిఘ్న దుఃఖిత అశ్రు ప్రమార్జతే వహంతి పృష్ఠభాగే తం క్షుత్రుష్ణశ్రమ వికర్రసిత. 7 కన్నీరలా కారుస్తూ వీపుకి ఆ కుర్రాన్ని ఓ చీర వేసి కట్టేసుకుని వాడిని వెంట పెట్టుకుని ఆకలి దప్పికలతో అడవిలోనికి వెళ్ళిపోయింది పాప ఆవిడ. ఈ కొడుకును మొయ్యలేక 12 ఏళ్ళ వాడిని ఏమొస్తుంది, అందుకని ఒక చీరలో వాడిని మూట కింద వెనకాతల తగిలించుకుని వీపుకి మన వాడు బ్యాగులు తగిలించుకుంటారుగా అలా బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ తగిలించేసుకున్నట్టుగా తగిలించేసుకుని బయలుదేరింది. అలా ఒక అడవికి వెళ్ళింది. ఆ అడవిలో 2-3 రోజులు గడిచాక ఈ అడవుల్లో బతకలేము, నాకు ఆకలే వీడికి ఆకలే, చూస్తూ చూస్తూ ఈ పిచ్చాన్ని నేను ఆకలికి మార్చి చంపలేను అనుకున్నది. ఎలా ఉన్నా కొడుకు కొడుకే కదా, అందులో 12 ఏళ్ళు పెంచడం వల్ల వాడి మీద మమకారం పెరిగింది పాపం. ఆ అడవి దాటి మొత్తం మీద ఒక గ్రామం చేరిందట. తతో గ్రామాంతరం గత్వా ఒక మొత్తం మీద ఒక ఊరు వెళ్ళింది. ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది, అది శిథిలమైపోయిన శివాలయం. ఆ శివాలయం అరుగు మీద వీడి పడుకోబెట్టి చుట్టుపక్కల ఇళ్ళకి భిక్షాటనకి వెళ్ళింది. అదృష్టవశాత్తు భిక్షాటనకి వెళ్ళగానే ఆవిడికి అన్నం కూరలు బూరెలు గారెలు ఇవన్నీ దొరికాయి. అవి పుచ్చుకుని వచ్చేసరికి ఆ అరుగు మీదే పడుకుని కదలలేక నానాయాత్ర పడుతున్నాడు ఆ కుర్రాడు. వాడికి రోట్లో కొంత ఆహారం పెట్టి తాను తిన్నది. అప్పుడు జాలేసింది వీడికి, వీడు కదలలేడు సరిగ్గా, గూని కాళ్ళొంకర కన్నొంకర మెల్ల ఒకటి కాదు, ఎన్ని అవయవాలు ఉండాలో అన్ని అవయవాల లోపాలు ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. ఇటువంటి వాడిని ఒంటరిగా అరుగు మీద పడుకోబెట్టా, వాడు అటు ఇటు తిరుగుతూ పొరపాటున దొల్లి కింద పడితే చచ్చిపోడా? కాబట్టి రేపటి నుంచి వీడు కూడా వీపుకు కట్టుకుని భిక్షాటన గడతాను అనుకుంది. వాడు వీపుకు కట్టుకుని భిక్షాటనకి వెళ్ళింది, మొయ్యలేకపోయింది. అందుకని ఏం చేసేదట, ఎంత వాడి మీద ప్రేమ ఉన్నా ఒక్కోసారి ఏమో అరుగు మీదే అక్కడ ఆలయం దగ్గర పడుకోబెట్టి శివుడే దిక్కు అనుకుని వెళ్ళి భిక్షాటనకి అక్కడ భిక్ష తెచ్చి వాడిని పోషించి తాను తినేది. ఒక్కోసారి జాలితో మోసుకెళ్ళేది. ఇక్కడ రాశారండి, కదాచిత్ సహపుత్రేణ, అంటే ఒక్కొక్కప్పుడు పుత్రుడితో వెళ్ళేది, ఒక్కొక్కప్పుడు ఒంటరిగా వెళ్ళేది. కష్టకాలంలో సుఖమని ఇంత దరిద్ర స్థితిలో కూడా భిక్షాటన కడితే మాత్రం భిక్ష లభించేది. రెండో వాళ్ళకి కావలసిన తిండి దొరికేదిట, అది కూడా దైవానుగ్రహం. ఇలా ఆవిడ సంవత్సర కాలం ఈ అరణ్యం దగ్గర ఉన్న గ్రామంలో శివాలయం దగ్గరే పడుకుంటూ భిక్షతో జీవించింది. అప్పుడప్పుడు అటుగా మణులు పుచ్చుకున్న సిద్ధులు వచ్చేవారు, మణిసిద్ధులు అంటారు వాళ్ళని. వాళ్ళ దగ్గర మణుల వల్ల మహిమల వల్ల రోగాలు తొలగుతాయి. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు, ఏమండి మీ దగ్గర మణి ఉందని విన్నాను, మా కుర్రాడికి పెట్టండి, వాడు ఏమన్నా బాగుపడతాడేమో అనేది. వాళ్ళు ఆ మణి వాడిని నెత్తి మీద పెట్టేవారు, ఆ మణి వల్ల వాడు బాగుపడ్డ. కొంతమంది ఔషధాలతో వెళ్ళేవారు, మంచి మంచి మందులు ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు అన్నమాట. ఈ ఓషధులు పుచ్చుకొని పొరుగురు పెడుతున్న వాళ్ళు కనబడినప్పుడు, ఏమండి మీ దగ్గర ఉన్న ఓషధులు మా పిల్లవాడి మీద ప్రయోగించి వాడిని బాగు చేయండి అనేది. వాళ్ళు మందులు వేసేవారు ఆ పిల్లవాడికి, ఆ మందులు కూడా వాడిని బాగు చేయలేకపోయాయి. ఒక్కొక్కప్పుడు మహాజపాలు చేసుకున్న మంత్రవేత్తలు వెళ్ళేవారంట మంత్రాలు చదువుకుంటూ. అలాంటి వాళ్ళు తగిలినప్పుడు, మీ మంత్రాలు ఉపయోగించి మా అబ్బాయిని బాగు చేయండి అనేది. వాళ్ళు మంత్రాలు ప్రయోగించేవారు, అయినా వాడు బాగుపడలేదు. ఇంకా వీడు బతికింతే వాడు చావడం బతకడం, నన్ను చావనివ్వడం బతకనివ్వడం అని కుళ్ళిపోయింది ఆవిడ, నిరాశకు వచ్చేసింది. ఇంక ఈ వీడి బతుకు నా బతుకు ఇంతే అనుకున్నది. ఎక్కడో యోగం ఉంటుంది. ఒక రోజున ఒక మహానుభావుడు, మంచి తెల్లని బట్టలు కట్టుకున్నవాడు, ఆయన తెల్లగా ఉన్నాడు, మంచి గడ్డం ఉన్నది, నిగనిగలాడిపోతున్న జటాచూటములు నెత్తి మీద ఉన్నాయి, నల్లని జడలు నల్లని గడ్డం, అంటే యువకుడైన ఋషి అన్నమాట. పూర్వం గడ్డం అలా చక్కగా ఒత్తుగా నల్లగా ఉండేది కొంతమందికి అన్నమాట, ముసలితనంలో తెల్లగా ఉంటుంది అనుకోండి. కానీ ఆయన కుర్రాడు, జటాజూటాలు నెత్తి మీద ఉన్నాయి, ముడి కట్టుకున్నాడు వాటిని, వాటికి రుద్రాక్షలు తగిలించుకున్నాడు. అటువంటి ఆయన ఆ శివాలయం దగ్గరకు వచ్చి శివుడి మీద ఇన్ని నీళ్లు పోసి పెడుతూ ఉంటే ఆయన శరీరం మీద నుంచి అద్భుతమైన సువాసన వచ్చింది. శరీరం మీద నుంచి వచ్చిన గాలి సువాసనతో కూడిన గాలి, చల్లని గాలి. ఆ గాలి ఆ అరుగు మీద శివాలయ మండపం అరుగు మీద ఉన్న తల్లికి కొడుక్కి తగిలింది. సకథం మారుత స్పర్శాత్ సమీచీనో భవత్సుతః అతతం పురుషం క్వాగం ద్రక్ష్యే దుష్కర్మ నాశనం. మంచి సువాసనతో కూడిన ఆ పురుషుడి మీద నుంచి వచ్చిన వాసన, ఆ గాలి తగలడంతో కుర్రాళ్ళు లేచి కూర్చుని అందంగా తయారైపోయాడు. వాడికి కాళ్ళు వచ్చేసాయి, చేతులు వచ్చాయి, కుబ్జత్వం పోయింది, అన్నీ పోయింది. ఇప్పుడు నేను ఎంత అందంగా ఉన్నానో అంత అందంగా అయిపోయేవాడు. ఒక్క దెబ్బకి మహాసుందరుడు అయిపోయాడు, యువకుడు అయిపోయాడు. ఈవిడికి మతి పోయింది. ఈవిడికి కూడా అప్పటిదాకా ఉన్న నీరసం, కొంచెం ఒక రకమైన నిస్పృహ, అవన్నీ పోయాయి. ఏం విచిత్రం ఇది! మణివంత్ర ఔషధై, మణుల వల్ల, మంత్రాల వల్ల, ఔషధుల వల్ల ఈ దిక్మాల కొడుకు బాగుపడలేదు. ఆఖరికి ఇక్కడికి వచ్చిన ఎంతోమంది మహానుభావులైన పౌరాణికుల వల్ల ఇతడు బాగుపడలేదు. ఈ శివాలయంలో ఏడాదిగా ఉంటున్నాం, వీడు బాగుపడలేదు. హఠాత్తుగా ఇతడు ఎవడు ఇక్కడికి వచ్చాడు, అలా క్షణకాలం ఇక్కడుండి మెరుపు మెరిసినట్టు మెరిసి మాయమైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు. అతని శరీరం మీద నుంచి వచ్చిన గాలి సోకినంత మాత్రం చేతనే, ఆ గాలి తగిలినంత మాత్రం చేతనే ఈ కుర్రాడు ఇంత ఆరోగ్యంగా తయారయ్యాడు, నాకు కూడా ఆరోగ్యం వచ్చింది, ఎవడా అతడు అనుకున్నది. కానీ అతను ఎవడో మళ్ళీ కనపడలేదు, మాయమైపోయాడు. అయితేనే ఇవిడికి ఆనందం కలిగింది, కథ సుఖాంతమైందిగా అమ్మాయ్యా అనుకున్నది. ఇప్పుడు ఆ కుర్రాడు చూస్తే కుమారస్వామిలే ఉన్నట్టే, ధగధగలాడిపోయాడు కుర్రాడు. అమ్మా అని ముచ్చటగా మాట్లాడాడు. వాడు మాట్లాడితే సంగీతం పాడినట్టుంది. వెంటనే ఆవిడ ఈ కుర్రాడు వెంట పెట్టుకుని, అహనా కొడుకంట, ఊహనా కొడుకంట, అహనా కొడుకంట, ఊహనా కొడుకంట, కొడుకంటే వీడనంట అని పాడుకుంటూ భిక్షాటనకు వెళ్ళింది పాప. ఈసారి ఈవిడతో ఉన్న ఈ కుర్రాడిని చూశారు ఈ భిక్ష వేసేవాడు. ఎందుకంటే అప్పుడప్పుడు వీపు కట్టుకుని కుర్రాడిని తీసుకెళ్ళడం చూశారు కదా. అందుకని ఏమమ్మా ఈ కుర్రాడు ఎవరని అడిగితే, నా వీపు మీద కట్టుకుని అప్పుడప్పుడు మీ ఇళ్ళకొచ్చి భిక్షాటని ఎత్తుకునేదాన్ని నేను, ఆ నా కుమారుడేనండి అనగానే, ఏమిటి ఆ కొడుకే నీ కొడుక ఇలా ఎలా మారాడు, లేదని చెప్పి అబద్ధం ఆడుతున్నావా అన్నారట వాళ్ళు. లేదండి బాబు, అసత్యం ఆడడానికి నాకెందుకు అవసరం అన్నదాన్ని. నీచాతి నీచమైన దుర్వాసనతో కూడిన రకరకాల వంకరలతో కూడిన పుత్రుడు హఠాత్తుగా ఇలా సుందరాకారుడైపోయాడు, ఏమిటి పద్మాకర్ గారిలా ఇంత అందం వీడికి ఎలా వచ్చింది అని అడిగితే, అదేం విచిత్రం అండి, మరి మేము శివాలయంలో ఉంటున్న విషయం మీకు తెలుసు, శిథిలాలయం అక్కడికి మీరు కూడా ఎవరు రారు, బూజు పెట్టిన శిథిలాలయాన్ని తుడుచుకుంటూ అరుగు మీదే మండపం మీద కూర్చునేదాన్ని నేను. ఇవాళ ఉదయం ఒక ఆయన వచ్చాడండి, ఆయన కూడా మంచి కుర్రగాడండి, ఆయన శరీరం నుంచి గాలి వచ్చిందండి, ఆ గాలి తగలడంతో నేను బాగుపడ్డాను వీడు బాగుపడ్డాడు అన్నదాన్ని. వాళ్ళు ఆశ్చర్యపోయి, అయితే ఎవడో మహానుభావుడైన ఆయన ఎవరో అడగకపోయామంటే ఏమడుగుతానండి, గాలి తగిలిన మాత్రమే మేము బాగుపడ్డే ఆనందం పొందేలోపు ఆయన మాయమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు అన్నది. వాళ్ళు ఆనందపడిపోయారు, అమ్మాయి నీ జాతకం చాలా బాగుపడింది, మాకు కూడా ఆనందం కలిగింది, రా ఈ పూట భోజనాలు పెడతామని అందరూ పిలిచేసి, నువ్వు మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలన్నారట. ఎందుకంటే ఈవిడ జాతకం మారింది కదా, ఈవిడ వల్ల వాళ్ళ జాతకాలు కూడా మారతాయేమో అని ఆశ, ఈవిడికి తగిలినవాడు మాకు కూడా తగలకపోతాడా, మాకు కూడా ఇళ్లలో అందరం బాగున్నాం ఇంకొంచెం డబ్బులు రాకపోతాయా, కోటీశ్వరుడు 100 కోట్లు రావాలని, లక్షాధికారి కోటీశ్వరుడు అవ్వాలని, 100 అధికారి 1000 అధికారి కావాలని, ఎవడు పొంద వాడిది ఎవడు కోరికలు వాడివి, అందుకనే భోజనానికి రమ్మన్నారు. ఆవిడంది ఒకేసారి అంతమంది వీళ్ళకి ఎలా వెళతానండి అనగానే, అప్పుడు ఏం చేశారు ఊళ్ళో వాళ్ళంతా, నానాపక్వాన్న శాఖాద్యై శర్కరాకృత పాయసై, ఓ పని చేద్దాం, నీలాంటి పుణ్యాత్తురాలు మా ఊళ్ళో ఉండడం మా అదృష్టం, రోజుకు ఒక్కొక్కళ్ళ చొప్పున నీకు భోజనం పంపుతాం, ఈరోజు ఈయన, ఈరోజు 2 ఆయన, ఈరోజు 3 ఆయన, ఇలా రోజుకు ఒక్కొక్కటి చొప్పున వంతు వేసుకుంటాం, ఈ రోజు నుంచి ఉట్టుట్టి భోజనం కాదు నీకు, రకరకాల కూరగాయలు, వంకాయ కూర, టెంకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, మాగాయ పచ్చడి, తర్వాత పులుసు, పులుసులో మంచి మంచి మొక్కలు, ఎక్కువ కారాలు ఉప్పు లేకుండా ఎంత లవియాలు అలా వేస్తాం, ఇవి కాకుండా మంచి కట్టు పొంగలి, దద్దోజనం, చక్కెర పొంగలి, మైసూరు బజ్జి, చట్నీతో పాటుగా పూరీలు, కూరలు, ఓ పెసరట్టు ఉప్మాలు, ఇవన్నీ పంపిస్తాం అన్నారు. శర్కరాఘృత పాయసై, పంచదార వేసిన నెయ్యి బాగా పోసిన పాయసాలు పంపుతామన్నారు. ఏవం ప్రతిదినం తౌతు భుక్త్వాను దివసం ముద, ఇక వాళ్ళ జాతకం మారిపోయింది, కుర్రాడు బాగుపడ్డంతో వీళ్ళకి ఆహార విషయాల్లో కూడా మార్పు వచ్చింది, జీవితమే బాగుపడింది. రోజు ఒక్కొక్క ఇంటి నుంచి 16 రకాల కూరలు, 12 రకాల పిండి వంటలు, 14 రకాల పచ్చళ్ళు, 5-6 రకాల పులుసులు, మా ఇద్దరు కూడా మజ్జిగ పులుసు, ఆ పులుసు, ఈ పులుసు, సాంబారు, అప్పడాలు, వడియాలు, బిడియాలు, కడియాలు, ఒకటే వాడు వచ్చి పడిపోతున్నాయి. వీళ్ళు తినలేక చూస్తున్నారు, ఇదివరకు తిండి లేక తెచ్చారు, ఇప్పుడు తినలేక తెచ్చారట, కొంతమంది తిండి పెట్టి చంపేస్తారండి, అవి పొరపాటు బాగుందన్నా మన ప్రాణం తీసేస్తారు. నా చిన్నప్పుడు అలా జరిగింది, ఒక చిన్న కథ చెప్పాలి మీకు. మా చిన్నప్పుడు మా ఊరు పల్లెటూరికి పోయినాను వెళ్ళా, ఆ ఇంటి ఆయనకు బలహీనత ఉందిట, బాగుందంటే బలాత్కారంగా తినిపించేస్తాడు. నాకేం తెలుసు, తెలియక పాయసం బాగుందన్నాను, ఇంకా చూడండి పాయసం పాయసం వేసేయడం మొదలెట్టాడు. నేను తిన్నంటే నోట్లో పెట్టేసాడండి, నేనేమో కుర్రగాడి, అప్పుడే ఉపనయనమైంది, నా బతుక్కేమో 14 ఏళ్ళో 12 ఏళ్ళో కూడా లేవు ఆ టైంలో. బాబోయ్ అంటుంటే బాగుందన్నారు, మీరు మొహమాట పడుతున్నారని ఓ నోట్లో పెట్టేస్తుంటే నేను చచ్చిపోతానేమో అని భయం వేసింది. ఓ దిక్మాల పదం వాడేసి దిక్మాలిన అని తిట్టా, చంపేస్తావురాన్ని, వాడు నిర్ఘాంతపోయాడు. అప్పుడు వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. పారిపోయాక మర్నాడు వచ్చి ఆయన కాడికి దండబెట్టి, అయ్యా నన్ను నేను బతకడానికి అలా తిట్టానండి, తిట్టకపోతే మీరు బతకనిచ్చేటట్లేరు, బాగుందంటే నోట్లో కూరేస్తారో గొట్టం పెట్టి పాయసంతో చంపేశారు కదండి, ఆయాస వచ్చి 3 రోజులు లేవలేకపోయాను, బాయిదారు గొడవ, బాగుందంటే ఏదో కొద్దిగా వెయ్యాలి అంతే, ఓ బాగుంది కదా అని బొబ్బట్లు బాగున్నాయంటే తినిపించేస్తారా బొబ్బలు పెట్టేలాగా, మీరు మంచివారు కానీ అతి మంచితనంతో కొంప ముంచేస్తున్నారండి అనగానే అప్పుడు విషయం అర్థమైందని, కేవలం నేను తిట్టపోతే ఆ రోజు నన్ను చంపేసేవాడే, పాయసం ఇంకా జీడిపప్పులు, నేను నవ్వలేనంటే నోట్లో పోసేస్తున్నాడు, నోట్లో పోసి నోరు నొక్కాడు లోపల పోవాడు గొంతులోకి, గొంతు కాదు నా హంతు అయిపోయేది ఇక్కడ, అవునా, కాబట్టి ఎవడన్నా బాగుందంటే పెట్టేయకండి బలాత్కారంగా, అసలు ఎప్పుడు అలా బలాత్కారాలు మంచివి కావు, కొద్ది కొద్దిగా పెట్టాలి. అలా వీళ్ళకేమో ఊళ్ళో వాళ్ళు ఎక్కువ పెట్టి చంపడం మొదలెట్టారట. సరే, ఈ విధంగా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు నా ఊళ్ళో ఒక ఆయన అడిగాడు, ఏమండి మేము ఇంత భోజనం పెడతాం కదా ఇప్పుడైనా పెడతాం చెప్పండి, నీ కుర్రాడిని బాగు చేసిన వాడు ఎవడయి ఉంటాడు అనగా, అది తెలిస్తే మేము ఇక్కడ ఎందుకుంటామండి, ఆయన కాళ్ళు మేమే పట్టుకుంటామండి, అది తెలియకే మేమంత గజగజలు ఆడుతున్నాం అన్నది ఆవిడ. కాదు, ఈ శివాలయం దగ్గర ఏదో మహిమ ఉంది, ఎవరో వచ్చారు, అదేమిటో కనుక్కుందాం. మొత్తం మీద మీ కుమారుణ్ణి బాగు చేసిన వాడిని పట్టుకుని మేము కూడా ఆయన కాళ్ళు పట్టుకుంటాం, మా గ్రామం బాగుపడుతుంది అనగానే అలాగేనండి అంది ఆవిడ. మరి తర్వాత ఏం జరిగిందో తెలియాలిగా. రేపు సాయంత్రం యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుప్రభవంతు.